ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం దశమస్కందం అధ్యాయం 70 శ్లోకం 2 మరియు 3. ఫస్ట్ మొదట 3వ శ్లోకం చదువుదాం. ముహూర్తం తంతు వైదర్భీ నామృష్యతి శోభనం నామృష్యాదతి శోభనం పరిరంభన విశ్లేషాత్రి ప్రియబాహ్వంతరం గతా. ముహూర్తం తం తు వైదర్భీ నామృష్యాదతి శోభనం పరిరంభన విశ్లేషాత్. ప్రతిపదార్థం ముహూర్తం వేళ, తం అట్టి, తు కాని, వైదర్భి రుక్మిణీదేవి, నా అమృష్యత్ ఇష్టపడలేదు, అతిశోభనం పరమశుభకర్మగు, పరిరంభన అతని పరిశ్వంగమును, విశ్లేషాత్ కోల్పోయేడు కారణమున, ప్రియా ప్రియతముని యొక్క, బాహువంతరం బాహువులలో, గత ఉండినదై. తాత్పర్యము భాష్యము రాసింది శ్రీ శ్రీమతి ఏసీ భక్తివేదంత స్వామి శ్రీల ప్రభుపాద్ మరియు వారి శిష్య బృందం. జయ శ్రీల ప్రభుపాద్. తాత్పర్యము ప్రియతముని బాహువులలో పవలించి ఉన్న వైదర్భి తాను అతని పరిశ్రమం కోల్పోవుటకే ఉద్దేశించబడినందున ఆ పరమ శుభవేళను ఇష్టపడకుండెను. భాష్యము వైదర్భి రుక్మిణీదేవి యొక్క వైఖరి రాణులందరి స్వభావమును చూపుచుండెనని శ్రీల శ్రీధర స్వామి వివరించిరి. ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దీనికి ముందర శ్లోకం కూడా ఒకసారి చదువుతాము. శ్లోకం 2. వయాంశ్యశరోరువన్ కృష్ణం బోధయంతీవ వందినః గాయత్స్వలిష్వ నిద్రాని మందారావన వాయుభిః. తాత్పర్యము పారిజాత వనము నుండి వీచుడు సుగంధ వాయువుచే కలిగిన భ్రమర ఝంకారము పక్షులను మేల్కొలిపెను. అప్పుడు పక్షులు బిగ్గరగా గానము చేయుచు యశోకీర్తనం చేసిన వంది మాగుదల వలె శ్రీకృష్ణుని మేల్కొలిపినవి. 3వ శ్లోకం తాత్పర్యము ప్రియతముని బాహువులలో పవలించి ఉన్న వైదర్భి తాను అతని పరిశ్రమను కోల్పోవటకే ఉద్దేశించబడినందున ఆ పరమ శుభవేళను ఇష్టపడకుండను. సో ఈ అధ్యాయం పేరు శ్రీకృష్ణ భగవాను దినచర్య. అంటే మన డైలీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా భగవంతుని యొక్క దినచర్య, మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు భగవంతుడు ఏమేమి చేస్తున్నాడు, అతని యొక్క దినచర్య ఏమి, కార్యకలాపాలు ఏమి అని చెప్పేసి ఈ అధ్యాయంలో వివరిస్తున్నారన్నట్టు. సో దీని యొక్క ఈ దీనికి ముందర సారాంశం బ్రీఫ్గా చూస్తాము. ఇది క్రిందటి అధ్యాయంలో భగవంతుడు 16,108 అంతఃపురాలలో 16,108 రాణులతో అతను ఏ విధంగా మొత్తం అన్ని గృహస్థ కార్యక్రమాలను తాను నిర్వర్తిస్తున్నాడు అని చెప్పేసి నారదముని ఉత్సుకతతో ఉత్సాహంతో ఒక ఆతృతతో అతను వెళ్ళేసి మొత్తం అన్ని అంతఃపురాలని సందర్శిస్తున్నాడు. భగవంతుడే ఒక చోటే ఉన్నాడా, రెండు చోట్ల ఉన్నాడా, ఎన్ని చోట్ల అతను ఎన్ని చోట్ల ఉన్నాడు, ఏ విధంగా నడుపుతున్నాడు, మొత్తం 16,108 రాణులని చెప్పేసి ఒక ఆతృతతో కృష్ణుడు ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాడని చెప్పేసి తెలుసుకోవడానికి వెళ్తున్నాడు అన్నట్టు. వెళ్ళేసి మొత్తం అంతా చూసి ఆశ్చర్యపోయేసి లాస్ట్ చివరికి భగవంతుని యొక్క పర్మిషన్ తీసుకునేసి నేను యశోకీర్తన గానం చేస్తూ మొత్తం నీ కీర్తనలు నేను ప్రచారం చేస్తానని చెప్పేసి పర్మిషన్ తీసుకునేసి భగవంతుడు నారదముని భగవంతుని చేత అనుమతి తీసుకుని వెళ్తాడు అన్నమాట. సో ఆ తర్వాత అధ్యాయము ఇది భగవంతుని యొక్క దినచర్య. సో ఈ అధ్యాయంలో వచ్చేసి భగవంతుడు తెల్లవారి కోడి కూత వినగానే భగవంతుడు నిద్రలేస్తున్నాడు. నిద్రలేచిన తర్వాత ఈ రాణులందరూ వచ్చేసి చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. భగవంతుడు ఎంతో ప్రేమతో రాణులందరినీ ఆలింగనం చేసుకుని వాళ్ళతో తన యొక్క సొంత సాంగత్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఎంతో ఆనందాన్ని పంచుతున్నాడు. సో అటువంటి భగవంతుని యొక్క సహచర్యాన్ని కోల్పోతున్నాము ఈ కోడి కూతురు అని చెప్పేసి కోడుల్ని వీళ్ళు రాణులందరూ దూషిస్తున్నారు, శపిస్తున్నారు అన్నట్టు. ఇదే విధమైన ప్రవర్తన మన ఈవెన్ గోపికలలో కూడా చూడవచ్చు. గోపికలు కూడా కృష్ణ పైన బంధన ఏర్పడిన తర్వాత ఆ కృష్ణుని చూస్తూ ఈవెన్ క్షణకాలం పాటు క్షణంలో ఇంకా ఎన్నో భాగాలు ఆ కన్ను రెప్పపాటు ఒకసారి కళ్ళు రెప్ప కొడితేనే ఆ లిప్తపాటు కాలం కూడా కృష్ణ యొక్క దర్శనం చేసుకోలేకపోతున్నా, మిస్ అయిపోతున్నా అని చెప్పేసి వాళ్ళు బ్రహ్మ ఈజ్ నాట్ ఎ గుడ్ మ్యానుఫ్యాక్చరర్ అని చెప్పేసి కళ్ళకి ఈ రెప్పలు పెట్టాడు. ఆ రెప్పలు ఆడిస్తున్నప్పుడు కృష్ణను చూడలేకపోతున్నా అని చెప్పేసి వాళ్ళు బ్రహ్మను కూడా వాళ్ళు ధిక్కరిస్తున్నారు, అతన్ని తిరస్కరిస్తున్నారు అన్నట్టు. ఈజ్ ఏ ఫాల్టీ మ్యానుఫ్యాక్చరర్ అని. ఇదే విధంగా నెక్స్ట్ భగవంతుడు నిద్రలేస్తాడు. నిద్రలేచిన తర్వాత చల్లని మంచినీటిని స్పర్శిస్తాడు. అప్పుడు మంచినీళ్ళు వచ్చేసి చాలా తేట తెల్లగా ఉండేటి అన్నట్టు. ఒకసారి లోకనాథ్ మహారాజ్ చెప్తారు క్లాసులో ఈ నీళ్ళ యొక్క క్లారిటీ వచ్చేసి దట్ డిపెండ్స్ ఆన్ ఈ మునులు ఎవరైతే భూ ప్రపంచం పైన ఉండే మునులు వాళ్ళ యొక్క పవిత్రత వలన వాళ్ళు ఎంతకాలం పవిత్రంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతారో అంతకాలము నీరు తేట తెల్లగా ఉంటుంది. సరస్సుల్లోనూ వర్షాల్లోనూ నదుల్లోనూ ఇవి కలుషితం కాకుండా ఉండేటివి అన్నట్టు. ఈ మనం ఇప్పుడు చూసేటువంటి బురద నీళ్ళు కానీ ఈ డ్రైనేజ్ కానీ ఇంతకుముందు ఉండేది కాదు. మొత్తం అన్ని సరస్సులు చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్, ఎక్కడ ఎక్కడ ఏ నీళ్ళైనా తాగొచ్చు. ఇప్పటిలాగా అదేమి టీడీఎస్లు చెక్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏ నీళ్ళు తాగితే ఏం డిసీజెస్ అని చెప్తే ఇంతకుముందు భయం లేకున్నట్టు. ఎందుకంటే ఆధ్యాత్మిక సాధన చేస్తున్న మునులు ఋషులు వాళ్ళందరూ వాళ్ళు స్వతహాగా పవిత్రతను కలిగి ఉన్నారన్నట్టు. ఈ దానికి తార్కాణమే భూమి పైన లభించేటటువంటి నీళ్లు సరస్సులు. ఆ నీళ్లు సరస్సులు నీళ్లు ఈ కోనేరులు ఇవంతా పవిత్రంగా స్వచ్ఛంగా ఉన్నాయంటే ఋషులు ఆ ప్రదేశంలో ఉండే ఋషులు వాళ్ళు చాలా పవిత్రంగా జీవితాన్ని గడుపుతున్నారని చెప్పేసి అది తార్కాణం నిదర్శనం అన్నట్టు. సో భగవంతుడు నిద్రలేస్తానే చల్లని మంచి నీరుని టచ్ చేస్తుంది, ఎందుకంటే అది పవిత్రమైన ఎలిమెంట్ అన్నట్టు. దాన్ని మొదట నీళ్ళని టచ్ చేసి ఆ తర్వాత తన కాలకృత్యాలు తీర్చుకునేసి ఆ తర్వాత తనపైన ధ్యానం చేసి ఆ తర్వాత మళ్ళీ పంచ అగ్నిహోత్రాలని చేసి ఆ తర్వాత ఆవులకి బ్రాహ్మణులకి వాళ్ళకందరికీ వడ్డించి వాళ్ళకందరికీ దానాలను ఇచ్చి వాళ్ళకి ఆవులకి గడ్డి పెట్టి ఆ విధంగా అన్నిటినీ పోషించి ఆ తర్వాత మళ్ళీ రాజ్యసభకు బయలుదేరేవాళ్ళు. ఇది ఒకసారి మీరందరూ ఊహించండి, 16,108 అంతఃపురాల నుంచి కృష్ణుడు ఇప్పుడు రాజ్యసభకు వెళ్ళాలి. వాళ్ళందరూ కృష్ణుని వదిలేదానికి ఇష్టం లేదు. అంటే ఎవరు చూడకుండా ఉంటే 16,108 కృష్ణులు ఒకటేసారి వచ్చేసి మర్చిపోయి వ్రతం ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఎవరు పట్టించుకోకుండా ఉంటే ఇక్కడ పరిస్థితి ఆ విధంగా లేదు. మొత్తం అందరూ రాణులు, దాసీలు, మొత్తం అందరూ కృష్ణునికి బంధన కలిగి ఉన్నారు. మొత్తం అందరి చూపులు భగవంతుడి పైనే ఉన్నాయి. వీళ్ళనందరినీ దాటి రాజ్యసభకి వెళ్ళాలి. అది ఆ పరిస్థితి ఏ విధంగా కృష్ణుడు మేనేజ్ చేసింటారంటారు? అందుకే ఇది లీల. నిన్న క్లాస్లో ప్రభు చెప్పినట్టు ఈ లీల ప్రత్యేకంగా చేసింటేది ఎవరు ఇటువంటి లీలను ఎవరు అనుకరించలేరు అని చెప్పేసి. 16,108 మంది రాణులు పోషించడం అనేది ఒకటి, వాళ్ళకందరికీ ఇది ఒక మిస్టికల్, ఇది ఒక మాయా రీతిలో నేను వీళ్ళందరినీ నడుపుతున్నాను, వాళ్ళందరిని పోషిస్తున్నాను, వాళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నాను అని చెప్పేసి తెలియనివ్వకుండా, ఇప్పుడు వాళ్ళకి తెలియనివ్వకుండా ఉండాలి. వాళ్ళందరి నుంచి మళ్ళీ రాజ్యసభకి బయలుదేరాలి. అంతఃపురం ఉంటే మెయిన్ గేట్ చాలా దూరంగా ఉంటుంది, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. 16,108 కృష్ణలు వస్తే అది ఎలాగుంటుంది అది భగవంతుడికి తెలియాలి, మా ఎట్లా చేశాడు అనేది అప్పుడు. సో ఒక లెక్చర్లో ఒక ప్రభు చెప్తున్నారు, కృష్ణుడు భోజనం చేసినప్పుడు తర్వాత మళ్ళీ ఒక్కొక్క మందిరం నుంచి ఆ 16,108 ప్యాలెస్లకి అంతా ఇంటర్లాకింగ్ డోర్స్ ఉన్నట్టు. ఎప్పుడైతే ఆ అంతఃపురం నుంచి బయలుదేరేస్తానో ఒక్కో ప్యాలెస్ నుంచి ఒక్కో ప్యాలెస్ నుంచి ఇంటర్లాక్, ఈ అంటే ఈ డోర్స్ ఎవరికి అది కనిపించేవి కావు, అవి ప్రత్యేకంగా అది కృష్ణుడు మాత్రం అరేంజ్ చేసుకున్నది. అవంతా విశ్వకర్మ చేసిన ప్యాలెసెస్. అది ఆ లోపల ఒక ప్యాలెస్ నుంచి ఇంకో ప్యాలెస్ కి మధ్యలో కనెక్టింగ్ డోర్స్ ఇవంతా ఈ భగవంతుడికి ఒక్కడికే తెలుసు అన్నట్టు. సో ఎప్పుడైతే ఈ భోజనశాల నుంచి అతను ఆరగించి బయటకు వచ్చేటప్పుడు ఈ ద్వారాలను ఉపయోగించి బయటకు వచ్చేవాడు అన్నట్టు. బయటకు వచ్చేసిన తర్వాత ఈ రాణులందరూ వచ్చేసి పైన బాల్కనీకి వెళ్ళి బాల్కనీలోకి వచ్చి భగవంతుడికి వీడుకోలు చెప్పడానికి వచ్చేవాళ్ళు అన్నట్టు. భగవంతుడికి వీళ్ళని వదిలి టాటా గుడ్ బై అని చెప్పేసి అంత ఫాస్ట్ గా చెప్పేసి వెళ్ళడం భగవంతుడికి అంత త్వరగా రిలేషన్ బ్రేక్ చేయలేకున్నాడు. ఆ రాణులు కూడా భగవంతుని వదిలేస్తున్నామని చెప్పేసి అంత ఈజీగా వాళ్ళు కూడా వదిలి వెళ్ళిపోలేకున్నారు. సో ఈ మీన్ వైల్ ఈ భగవంతుడు వచ్చేసి కాసేపు అక్కడ ఈ రాజప్రసాదం అంతఃపురం నుంచి ముందుకు వచ్చి వాళ్ళకందరికీ తన యొక్క ప్రేమతో తన మందహాసంతో వాళ్ళకందరికీ నేను బయలుదేరుతున్నానని చెప్పేసి వాళ్ళకి అనునయంగా కాసేపు వాళ్ళందరి పట్ల చిరునవ్వుతో వాళ్ళకి చిరునవ్వుని చూపించి వాళ్ళ ప్రేమను ప్రదర్శించి భగవంతుడు ఈ టైం ఏమైతే డిలే చేస్తున్నారో మొత్తం అందరూ కృష్ణులు వచ్చేసి ఒకరిలోకి మర్జీ అయిపోయేవారు అన్నట్టు. ఇది ప్రతి ఒక్క రాణికి నా ప్యాలెస్ నుంచినే కృష్ణుడు వెళ్ళి అక్కడ నిల్చున్నాడని చెప్పేసి తెలిసేది, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి కూడా మిగతా ఇంకొక ప్యాలెస్ నుంచి కృష్ణుడు వస్తున్నాడని చెప్పేసి తెలిసేది కాదన్నట్టు. సో భగవంతుడు ఇన్ని ఫ్యామిలీస్ మెయింటైన్ చేయడానికి ఎంత బ్రెయిన్ ఖర్చు చేయాల్సి వచ్చింది అందరి డివోటీస్కి ప్లీజ్ చేయడానికి. సో అంతటి రిస్క్ తీసుకున్నాడు జస్ట్ భక్తులను ప్లీజ్ చేయడానికి అన్నట్టు. సో వీళ్ళందరూ ఎందుకు ఈ రాణులందరూ ఇంతగా ఎట్లా అటాచ్ అయిపోయారు వాళ్ళకి భగవంతుడికి? అది రాణులు బంధన పెంచుకున్నారు భగవంతునికి. సో భగవంతుడు ఎవరైనా అటాచ్ అయితే అతన్ని వాళ్ళని కాదనలేరు, వాళ్ళందరినీ పోషించే బాధ్యత కూడా భగవంతునిది. సో భగవంతుడు అతనికి ఎంత రిస్క్ అవుతుందని చెప్పేసి అతను కేర్ చేయట్లేదు అన్నట్టు. నేను పోయే భక్తులను పోషించడమే నా యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ, అదే నా యొక్క ధ్యేయం అన్నట్టుగా భగవంతుని యొక్క ఇది ఉంటుంది. సో ఆ విధంగా భగవంతుడు బయలుదేరేసి ఆ రథం దగ్గరికి వస్తాడు. రథం దగ్గర దారుకుడు డ్రైవర్ ఉండేవాడు. డ్రైవర్ వచ్చేసి చాలా వినమ్రంగా చేతులు ప్రణామం చేసి చేతులు జోడించి ఉండేవాడు. వచ్చిన తర్వాత కృష్ణుడు అతని దారుకును కూడా స్పర్శించి అతన్ని అంజలిని రథం ఎక్కి వెళ్ళేవాడు. ఆ తర్వాత మళ్ళీ ఉద్ధవుడు, మంత్రి, ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చేసి రాజ్యసభకి వెళ్ళి కూర్చుండేవాళ్ళు. రాజ్యసభకి వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ రాజసింహాసనం పైన భగవంతుడు కూర్చుంటాడు. ఆ తర్వాత మంత్రులందరూ కూర్చుంటారు, చుట్టూ యాదవులందరూ వస్తారన్న. యాదవులందరూ కూర్చునేసి అక్కడ అందరూ భగవంతుని యొక్క కీర్తనలను, భగవంతుని యొక్క గుణగణాలను కీర్తన చేస్తున్నారు. అప్పుడు వచ్చేసి ఒక ఒక సర్వెంట్ వస్తాడు, ఒక రక్షక భటుడు వచ్చేసి ఆ ఒక దూత వచ్చాడు. ఆ దూత వచ్చేసి మీకు ఒక మెసేజ్ పాస్ చేయాలి అని చెప్పేసి వస్తాడు అన్నమాట. అతను వచ్చేసి సేవ ఇంకో ఆ బండ్రోతో వచ్చేసి ఆ దూతను తీసుకుని వచ్చి సభలో వదులుతాడు. ఆ దూత వచ్చేసి కృష్ణునికి ప్రణామం చేసి అతని మెసేజ్ చెప్తున్నాడు అన్నట్టు. జరాసంధుడు వచ్చేసి 20,000 మంది రాజులను బంధించి చెరసాల పెట్టాడు. వాళ్ళందరినీ హింస పెడుతున్నాడు. వాళ్ళ బాధను భరించలేక మీకు శరణాగతి పొంది మిమ్మల్ని మీరు వచ్చి వాళ్ళని రక్షించాలి అని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నారు అని మెసేజ్ పాస్ చేస్తాడు అన్నట్టు. అంతలోనే మళ్ళీ నారదముని కూడా వస్తాడు. జస్ట్ ఒక చాప్టర్ ముందే నారదముని కృష్ణ యొక్క పర్మిషన్ తీసుకునేసి వెళ్లారన్నట్టు. మళ్ళీ అంతలోనే నారదముని వస్తాడు. అంటే ఇది జస్ట్ ఏదో ఒకరోజు ముందర ఒకరోజు నెక్స్ట్ డే వచ్చేసినాడు అని చెప్పేసి కాదు, ఇది ఈ కార్యాలంతా నిర్వర్తించి ఆ ఈ 16,108 మంది అంతఃపురాల్లో నారదముని కృష్ణుని గమనించి ఏం చేస్తున్నదో తీవ్రంగా పరీక్షించి ఆశ్చర్యచకితుడయ్యి అష్టానిశ అయిపోయేసి భగవంతు నీకు పర్మిషన్ తీసుకునేసి నీవు దేవాదేవుడు అని చెప్పేసి అతనికి ఆశ్చర్యమే సంభ్రమాచారాలతో భగవంతుని పర్మిషన్ తీసుకుని వెళ్తాడంట. వెళ్ళేసి మళ్ళీ భగవంతుని దగ్గరికి ఇప్పుడు వస్తున్నాడు. ఈ మధ్యలో ఏం జరిగిందంటే ఇతను వెళ్ళేసి మొత్తం అన్ని ముల్లోకాలను తిరిగేసి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ పాండవుల్ని వాళ్ళని అందరినీ కలిసేసి వచ్చాడు. వచ్చేసి కృష్ణుడి దగ్గరికి వస్తున్నాడు. వస్తేనే అందరూ లేచి మళ్ళీ నారదమునికి కూడా ప్రణామం చేస్తారు. ప్రణామం చేసి అతన్ని స్వీకరించి ఆసీనం చేసిన తర్వాత ఆ వార్తలేమి అని చెప్పేసి అడుగుతారు అన్నట్టు. వార్తలేమని అడిగితే ఇట్లా, మీ ప్రియతమ భక్తుడు ధర్మరాజు వచ్చేసి రాజసి యజ్ఞాన్ని తలపెట్టాడు, దానికి మీ యొక్క అనుమతి కోరుతున్నాడు. అంతేకాకుండా మీరు స్వయంగా ఆ యజ్ఞంలో మీరు యజ్ఞానికి యజ్ఞభోక్తగా మీరు నిర్వహించాలి అని చెప్పేసి మీ యొక్క అనుమతిని మీ యొక్క సన్నిధిని అడుగుతున్నాడు అని చెప్పేసి చెప్తాడన్నట్టు. సో ఇప్పుడు కృష్ణుడు డైలమాలో పడ్డాడు. రెండు టాస్క్ వచ్చింది, రెండు కార్యాలు వచ్చి పడ్డాయి. ఒకటి వచ్చేసి 20,000 మంది యాదవ రాజులు వచ్చేసి వాళ్ళని బంధించి ఉన్నారు. ఆ తర్వాత ఈ ధర్మరాజు తన శుద్ధ భక్తుడు వచ్చేసి యజ్ఞం చేయదలుచుకున్నాడు. అతనికి పర్మిషన్ అడుగుతున్నాడు, ప్లస్ ఇతను పర్సనల్ గా వెళ్లి అక్కడ యజ్ఞంలో తన యొక్క ఉనికిని ఉంచాలన్నట్టు. సో ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ లో ఉద్ధవుడు తన మంత్రిని వచ్చేసి అడుగుతాడు ఏం చేయాలనంటే. ఉద్ధవునికి, బుద్ధవుడు కూడా భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు కాబట్టి ఆ ఉద్ధవుడు తన సలహానిస్తాడు. ఆ సలహాతో ఈ చాప్టర్ ఎండ్ అవుతుంది. నెక్స్ట్ చాప్టర్తో వచ్చేసి ఉద్ధవుడు సలహా ఇస్తాడు భగవంతునికి. దేవదేవ, మొదట వచ్చేసి ఈ రాజసి యజ్ఞానికి వెళ్లి మీరు అక్కడ మీరు ప్రత్యక్షంగా అక్కడ ఉండి మీ యొక్క శుద్ధ భక్తునికి మీ ప్రత్యక్ష ఉనికిని ఉంచడం ద్వారా అతను చాలా తృప్తిని అందుతాడు. దాని ద్వారా రాజసి యజ్ఞం దిగ్విజయంగా జరిగి మీ యొక్క దేవదేవత్వాన్ని అందరు నిరూపించదలుచుకున్నాడు. కాబట్టి మొదట మీరు ఇక్కడికి వెళ్ళండి, రాజసి యజ్ఞానికి వెళ్ళండి. ఆ తర్వాత ఈ జరాసంధని సంహరించేది అనేది అది భీముడు నిర్వహిస్తాడు, అది మీకు కూడా విదితమే, కాకపోతే ఇది నా నోటి నుంచి మీరు చెప్పించారని చెప్పేసి తన సజెషన్ని ఇస్తాడు. కృష్ణుడు చాలా దాన్ని ఆనందంగా తీసుకునేసి ఆ విధంగా ఇంద్రప్రస్థానికి వెళ్తారన్నట్టు. అది నెక్స్ట్ చాప్టర్. సో ఈ చాప్టర్లో మనం ఈ శ్లోకంలో చూస్తే భాష్యం, వైదర్భి రుక్మిణి యొక్క వైఖరి రాణులందరి స్వభావం చూపుచుండనని శ్రీల శ్రీధర స్వామి వివరించిరి. ఇక్కడ రుక్మిణీదేవి యొక్క మనోభావాన్ని 3వ శ్లోకంలో వివరిస్తున్నారన్నట్టు. రుక్మిణీదేవి యొక్క భావం ఏమి? ప్రియతమును బాహువులలో పవలించి ఉన్న వైదర్భి తాను అతని పరిశ్రమను కోల్పోవటకే ఉద్దేశించబడినందున ఆ పరమ శుభవేళను ఇష్టపడకుండెను. ఇప్పుడు ఆమె భగవంతుని నుంచి వేరు చేయబడుతోంది, ఎందుకంటే భగవంతుని నిద్రలేచి వెళ్లిపోతున్నాడు. భగవంతుడు ఇంతవరకు చాలా ప్రేమతో ఆలింగనం చేసుకుని తన సాంగత్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వచ్చేసి కోడికూత వినగానే భగవంతుడు లేచేసి ఆ ఈ యొక్క వేద శాస్త్రంలో ఉండే నియమాలని క్రమం తప్పకుండా అతన్ని పాటిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు భగవంతు నా నుంచి దూరమే వెళ్లిపోతున్నాడు అని చెప్పేసి ఒక భ్రాంతి, ఒక భ్రాంతి కాదు అది ఆ బాధని ఇప్పుడు ఆమె అనుభవిస్తోంది అన్నట్టు. సో ఇప్పుడు భగవంతుని నుంచి దూరం అయిపోతున్నానని చెప్పేసి ఒక విరహాన్ని, ఆ సపరేషన్ ని, ఆ బాధని ఏమో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది అన్నట్టు. ఇదే భావన మొత్తం మిగతా అందరి రాణులది కూడా ఇదే భావననే. ఎందుకంటే భగవంతుడికి ఎవరైతే బంధన కలిగి ఉంటారో, ఎవరైతే ఒకసారి అటాచ్ అవుతారో, అందరికీ ఈ యొక్క విరహ భావన అనేది వాళ్ళు చవి చూడాల్సిందే. ఇది ఒక్క ద్వారకలోని రాణులకే కాదు, ఇంకా దీనికి ముందర చిన్నప్పటి నుంచి తీసుకుంటే కూడా యశోద మాతకు కూడా విరహాన్ని, దానికంటే ముందర ఈవెన దేవకీ దేవి తీసుకుంటే కూడా ఈవెన ఆమె ఆ శిశువు జన్మిస్తానే విరహాన్ని పొందవలసి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు దానికి ముందర 10,000 సంవత్సరాలు భగవంతుని కోసం తపస్సు చేస్తారు, కఠిన తపస్సు చేస్తారు. ఆ శిశువు జన్మించాడు, నీ వంటి వాడే నాకు జన్మ, నాకు పుత్రుడిగా రావాలని చెప్పేసి కోరుకున్నారు. పుత్రుడు జన్మిస్తాడు, ఇమ్మీడియట్ గా భగవంతుడు వాళ్ళని వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసాడు, నన్ను తీసుకెళ్లి గోకులంలో వదిలేసేయండి అని చెప్పేసి. 10,000 సంవత్సరాలు వాళ్ళు తీవ్రంగా కృషించి చేసిన తపస్సుకు ఫలితము శిశువు ఇప్పుడు వచ్చేసి ఇమ్మీడియట్ గా అతన్ని వదిలివేయవలసి వచ్చింది అన్నట్టు. వాళ్ళు బంధన పెంచుకున్నారు, ఇప్పుడు ఆ బంధనకి బాధనే అనుభవించవలసి పరిస్థితి ఏర్పడింది అన్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు కృష్ణుడు గోకులానికి వచ్చాడు అన్నట్టు, యశోద మాత దగ్గరికి వచ్చాడు. యశోద మాత దగ్గర అతను, యశోద మాత కంటికి రెప్పలా చూస్తా ఉంది అన్నట్టు, ఏ కొంచెం కూడా కృష్ణుడికి ఎటువంటి కీడు జరగకుండా చూస్తా ఉంది, ఏ టైంకి ఏమి ఆహారం పెట్టాలో దాన్ని పెట్టేది. ఈ దామోదర లీల చూస్తే ఈవెన్ కరెక్ట్ గా పాలు పొంగిపోయే విషయంలో కూడా కృష్ణుని కూడా పక్కన పెట్టేసి పాలను సేవ్ చేసి డ్యూటీని కరెక్ట్ గా నిర్వర్తిస్తా ఉంది అన్నట్టు. ఆమె సేవని భగవంతునికి ఏమేమి సేవ, ఏ టైంలో ఏం సేవ చేయాలా, ఏ పదార్థం వండి పెట్టాలా, ఏ ఆవు నుంచి ఏ పాలు తీసుకురావాలా, భగవంతునికి ఏది ప్రీతికరమైనది, ఏది ఆరోగ్యకరమైనది అని చెప్పేసి ఆ స్పెషల్ కైండ్ ఆఫ్ ఆవుల నుంచినే, ప్రత్యేక రకమైన జాతి ఆవుల నుంచినే పాలు తీసుకుని భగవంతుని వండి పెట్టేది. ఆ తర్వాత రాధారాణికి యొక్క దుర్వాసముని యొక్క వరం ఉంది అన్నట్టు, నీ చేతి వంట ఎవరైతే తింటారో వాళ్ళు ఎప్పుడే కానీ అనారోగ్యం పడరు అని చెప్పేసి. సో యశోద మాత ప్రతిరోజు రాధారాణిని పిలిపించి ఆ వంట చేసి కృష్ణుడికి పెట్టేదన్నట్టు. సో ఆ విధంగా కంటికి రెప్పలాగా యశోద మాత కృష్ణుని చూసుకుంటా ఉంది. అటువంటి యశోద మాత నుంచి కూడా మధురకి వెళ్లవలసి వచ్చినప్పుడు, ఈ బృందావనంలో ఉన్నప్పుడు విపరీతమైన రాక్షసులు వచ్చారు, పూతన, తృణావర్త, అగాసుర, బకాసుర, కేసి, ప్రలంబాసుర, రకరకాల 12-13 రాక్షసులు వచ్చేసి బృందావనాన్ని గందరగోళం చేసేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఇతను భగవంతుడు వచ్చేసి వాళ్ళని సంహరించేవాడు. సో తర్వాత చిన్నప్పటి దానికి ఈ రాక్షసులకి అందరూ ఎందుకు ఇట్లా వచ్చి బృందావనం పైన అటాక్ చేస్తున్నారు అని చెప్పేసి భగవంతుడికి తెలుసు. అయినప్పటికీ కూడా కొంచెం వయసు ఎదిగేంత వరకు వెయిట్ చేశాడు అన్నట్టు. ఎవరు వీళ్ళని వచ్చే చిన్న చిన్న సమస్యలందరినీ, చిన్న చిన్న రాక్షసులందరినీ సంహరిస్తాడు, కానీ దీనికి మూల కారణం ఎవరు అని చెప్పేసి తెలుసుకునేసరికి కంసుడు అని చెప్పేసి అర్థమైంది. సో కంసును సంహరించేదానికి బృందావనం నుంచి వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ విధంగా యశోద మాత నుంచి కూడా భగవంతుడు దూరం అయ్యి మథురకి వచ్చేస్తాడు. సో అప్పుడు కూడా యశోద మాతకి నందమహారాజుకి రోహిణీదేవికి వాళ్ళు ఏమైతే బంధన పెంచుకున్నారో వాళ్ళని కూడా బంధనాన్ని త్యజించి దాన్ని తుంచేసి వాళ్ళకి బాధను కలిగించాల్సి వచ్చింది. సో వీళ్ళు బంధన పెంచుకున్న వాళ్ళకి చివరికి మిగిలింది దుఃఖమే, విరహ బాధ, విరహ వేదన. ఆ తర్వాత ఈ మథురకి వెళ్లే కంటే ముందరే చాలా మంది గోపబాలరు, వృద్ధ గోపికలు, మళ్ళీ గోపికా స్త్రీలు వీళ్ళందరూ కూడా భగవంతునికి బంధన పెంచుకున్నారు. మనకి ఈ లీల తెలుసుంటుంది, ఈ కృష్ణుడు ఆ నల్లపిల్లి స్టోరీ, దాంట్లో వచ్చేసి చిన్న గోపిక ఉంటుంది, వాళ్ళ మదర్ వచ్చేసి నేను పక్కింటికి వెళ్ళేసి పక్క వీధిలోకి వెళ్ళేసి గాజులు తీసుకుని వస్తానంటే, అప్పుడు భగవంతుడు వచ్చేసి ఈ అమ్మాయితో మసి పూసేసి పాలు తాగేసి వెళ్ళేస్తాడు అన్నట్టు. సో ఆ విధంగా ఒక్కొక్కరితో దానికంటే ముందర ఇంకా రాధారాణి జన్మ తీసుకుంటానే మాట్లాడటం మాటలు రావట్లేదు అన్నట్టు, మాట్లాడట్లేదు. సో అప్పుడు నారదముని వచ్చేసి నందయశోదం పిలిచి కృష్ణంతో పాటుగా వృషభాన్ని ఇంటికి రావాలని చెప్పేసి పిలుస్తారు. అక్కడ వచ్చినప్పుడు ఈ రాధారాణితో అప్పుడు మొట్టమొదటి పరిచయం ఏర్పడుతుంది. అప్పుడు ఆ కృష్ణుడు ఎప్పుడైతే వస్తానో కృష్ణుడు ఎప్పుడైతే రాగానే రాధారాణి కృష్ణుని చూసి ఆ తర్వాత మళ్ళీ కృష్ణునితో బంధన అనేది అప్పటి నుంచి మొదలవుతుంది. సో ఈ విధంగా గోపికలు, ఆ తర్వాత రాధారాణి, ఇంకా మళ్ళీ గోపికా స్త్రీలు, ఈ విధంగా ఒక్కొక్కరితో ఒక్కొక్క రకంగా చిన్నప్పటి నుంచినే అతను పర్సనల్గా ఇంటరాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఇంక ఈ వృద్ధ గోపికలతో వచ్చేసి వాళ్ళు ఏదైతే కష్టపడి పాలు పిండి చిలికి పెరుగు చేసి వెన్న చేసి దాన్ని కుండలపైన పెట్టింటారో దానంతా బ్రేక్ చేసి వాళ్ళ ఏమైతే కష్టార్జితాన్ని దాన్ని దోచి తినేసి దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. ఆ విధంగా వాళ్ళకి బంధన పెంచాడు. వాళ్ళందరూ ఎప్పుడైతే వెన్న తింటానే వాళ్ళు చాలా మేము కష్టపడి చేసిందంతా ఇది దొంగతనం చేసుకుని వెళ్ళిపోయాడు, ఏమి లేదు మా పిల్లలకి అని చెప్పేసి వాళ్ళు బాధపడేవాళ్ళు. ఆ బాధలో కూడా వాళ్ళు ఒక పాట పాడుకునేవాళ్ళు, భగవంతుడు ప్రతిరోజు మా ఇంటికి రావాలి, ప్రతిరోజు దొంగతనం చేయాలి, మాకు ఈ ఆనందాన్ని ప్రతిరోజు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కీర్తన చేసేవాళ్ళని. ఆ విధంగా వృద్ధ గోపికలకి బంధన పెంచాడు, తన పట్ల బంధన పెంచుకునే విధంగా చేశాడు. గోపికా స్త్రీలకి ఆ విధంగా చేశాడు. యమునా నది పైన ఆ వేణుగానం మురళి ఊదగానే మొత్తం ఈ గోపికా స్త్రీలకి వాళ్ళు ఇమ్మీడియట్ గా మొత్తం అది సిగ్నల్ అన్నట్టు, భగవంతుని యొక్క సిగ్నల్ నా దగ్గరికి వచ్చేయండి అని చెప్పేసి. ఎప్పుడైతే ఫ్లూట్ మురళి ఊదగానే మొత్తం అందరు ఎక్కడ గోపికలు అక్కడ అన్ని అక్కడ హఠాత్గా వదిలేసి కృష్ణ దగ్గరికి పరిగెట్టిపోయి వెళ్ళిపోయేవారు. అంతటి బంధనం డెవలప్ చేశాడు వాళ్ళకి, అంతగా వాళ్ళని ఆకర్షించాడు, వాళ్ళపైన బంధన పెంచుకునే విధంగా చేశాడు. చివరికి ఎప్పుడైతే మథుర కంసును సంహరించాలి, కంసు నుంచి పిలుపు వచ్చిందని చెప్పగానే అక్రూరుడు రాగానే అక్రూరుడిని వాళ్ళు విపరీతంగా దూషించారు, నువ్వు అక్రూరుడు కాదే నువ్వు క్రూరుడివి, కృష్ణుని మానించి తీసుకెళ్లిపోతున్నావు అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ కృష్ణుడు బలరాముడు వీళ్ళిద్దరూ బయలుదేరుతున్నారు. అప్పుడు కొంచెం కూడా వీళ్ళందరినీ వదిలేసి వెళ్తున్నా అని చెప్పేసి కొంచెం కూడా శోకాన్ని ప్రదర్శించలేదు భగవంతుడు. ఎంత తీవ్రమైన బంధన్ పెంచుకున్నాడో వాళ్ళు డెవలప్ చేశాడో అంత ఈజీగా డిటాచ్డ్గా వెళ్ళిపోగలుగుతున్నాడు. సో ఇది భగవంతునిలో ఉండేటటువంటి ఇంకొక ఐశ్వర్యం. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య జ్ఞాన వైరాగ్యశ్చేవ శన్నాం భగైతింగన. జ్ఞాన వైరాగ్యయోశ్చేవ, వైరాగ్యం కూడా భగవంతునిలో ఉండేటువంటి ఒక ఐశ్వర్యం. భగవంతునితో అన్లిమిటెడ్ ఐశ్వర్యం ఉన్నప్పటికీ మనతో ఎవరిన అన్లిమిటెడ్ ఐశ్వర్యం ఉన్నప్పుడు దాన్ని త్యజించడం అనేది అంత సులభ విషయమైనది కాదన్నట్టు. ఈవెన్ లక్షల లక్షల కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా 116 రూపాయలు దానం ఇవ్వడానికి చాలా బాధపడతారు. 116 రూపాయల 1016ల నెక్స్ట్ టైం చూస్తాను స్వామి, ఈసారి చాలా కష్టంగా ఉంది అని అంటారు. ఆ విధంగా వైరాగ్యాన్ని ప్రదర్శించడం అనేది అది సామాన్యమైన లక్షణం కాదు, అది కూడా ఒక గొప్ప ఐశ్వర్యం అన్నట్టు, అది గొప్ప సంపద. సో దాన్ని భగవంతుడు దాంట్లో కూడా పరిపూర్ణుడే. సో ఈ విధంగా యశోదమాతకి బంధన పెంచాడు, నంద మహారాజుకి, గోపికలకి, గోపికా స్త్రీలకి, గోపబాలులకి, ఆవులకి, మొత్తం అందరికీ ఇతను ప్రేమను పంచాడు. వాళ్ళు బంధన పెంచుకున్నారు, ఇప్పుడు సడన్ గా వదిలేసి మథురకు వెళ్ళిపోతున్నాడు అన్నమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే బంధన పెంచుకున్నారో, కృష్ణుడు ఎవరి జీవితాల్లోకి అయితే వెళ్తున్నాడో వాళ్ళకందరికీ ఆకర్షణ డెవలప్ చేసేవాడు, వాళ్ళకి విరహ వేదన కూడా ఇచ్చేవాడు. ఆ తర్వాత నెక్స్ట్ కంసును సంహరించాడు. ఆ తర్వాత ద్వారకలో మొత్తం అందరినీ ఒక్కొక్క రాణులందరినీ వివాహం చేసుకునేసి ఆ తర్వాత 16,100 మంది రాణులు కూడా వివాహం చేసుకునేసి వాళ్ళతో 16,108 అంతఃపురాలలో వాళ్ళతో గృహస్థ జీవితాన్ని గడుపుతున్నాడు అన్నట్టు. సో ఇప్పుడు ఈ రాణుల్లో ముఖ్యమైనటువంటి రుక్మిణీదేవి, ఇంకా శ్రీధర స్వామి చెప్పినట్టు మిగతా 16,108 అందరు రాణుల యొక్క భావన కూడా ఒకటే. ఇప్పుడు భగవంతునితో ఇంత సాంగత్యం నేను అనుభవించాను, ఇప్పుడు భగవంతుని యొక్క భగవంతుని నాతో దూరమే వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా విరహ వేదన అనుభవిస్తున్నారు. సో భగవంతుడు ఎవరి జీవితాల్లోకి వెళ్తే కూడా వాళ్ళకు ఒక రకమైన బంధనని కల్పిస్తున్నాడు, ఆ తర్వాత విరహాన్ని ఆ విరహ వేదనను కూడా గురి చేస్తున్నాడు. మళ్ళీ నారదముని విషయం తీసుకుంటాం. నారదముని గత జీవితంలో తీసుకుంటే ఏమో, అతను ఒక శూద్రాని యొక్క పుత్రుడు అన్నట్టు. శూద్రాని పుత్రుడు అతను, ఈ శూద్రాని వచ్చేసి ఈమె చాలా వినయంతో ఈ భాగవతోత్తములకి అందరికీ, భగవంతుని యొక్క శుద్ధ భక్తులకి అందరికీ, వాళ్ళు ఈ చాతుర్మాసాలు 4 నెలల్లో ఒకటే ప్లేస్లో ఒకే అరణ్యంలో ఉండడం చేత ఈమె వాళ్ళకి 4 నెలలు సేవ చేసే భాగ్యం కలిగిందన్న. ఈమె 4 నెలలు వాళ్ళకి సేవ చేసింది. సేవ చేసి ఆమె మదర్కి, తల్లికి సహాయం చేసేదానికి ఈ కొడుకు కూడా ఆమెకు సహాయం చేసేవాడు. ఆ పాత్రలు తోమేటప్పుడు ఇతను నీళ్ళు తెచ్చివ్వడము, అతనికి వాళ్ళకి ఆకులు కావాల్సినప్పుడు ఇతను ఆకులు తీసుకుని వచ్చి ఈమెకి ఇవ్వడము, ఇటువంటి చిన్న చిన్న సహాయం అంతా చేసేవాడు అన్నట్టు. సహాయం అంతా చేస్తున్నాడు. ఆ విధంగా ఈ యొక్క శుద్ధ భక్తుల యొక్క దృష్టిలో నారదముని పడ్డాడన్నట్టు. ఆ తర్వాత ఈమె శూద్రాన్ని విధివశాత్తు సర్పకాట చేత ఆమె చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఇతను, అతనికి ఇంక జీవితంలో ఇంకెవరు లేరు అరణ్యంలో. సో భక్తి వేదాంతలు వీళ్ళ యొక్క భాగవతోత్తములు శుద్ధ భక్తుల దగ్గర ఇతను ఉంటారన్నట్టు. వాళ్ళు ఇతని కనికరంతో వాళ్ళ యొక్క మహాప్రసాదాన్ని, ఉచ్చిష్టని నా ఇతనికి ఇవ్వడం జరుగుతుందన్నట్టు. అది భుజించగానే ఇతని యొక్క మనసు పవిత్రమయ్యేసి చాలా భగవంతుని పట్ల ఆకర్షణ పెరుగుతుందన్నట్టు. కొంతకాలానికి చాతుర్మాసం వెళ్ళిపోగానే భక్తి వేదాంతలు వెళ్ళిపోతారు. వాళ్ళ యొక్క నుంచి శిక్షణ తీసుకునేసి, వాళ్ళ నుంచి ఉపదేశాన్ని తీసుకుని ఇతను భగవంతుని పైన ధ్యానాన్ని ప్రారంభిస్తాడు. భగవంతుని పైన ధ్యానాన్ని ప్రారంభించిన తర్వాత అతను తీవ్రమైన అకుంఠిత దీక్షతో అతను చేస్తున్నాడు. దీక్ష ఒకటి, అతనికి ప్రపంచంలో ఇంకెవరు మిగలలేదు, అతనికి భక్తి వేదాంతుల యొక్క ఆశీర్వాదం లభించింది, ప్లస్ కంప్లీట్లీ డిటర్మైన్ అయి ఉన్నాడు. అతను కఠోరమైన ధ్యానంలో నిమగ్నమైనాడు, నిమగ్నమై తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేయగానే కొంతకాలానికే భగవంతుడు పరమాత్ముడు వచ్చేసి అతనికి దర్శనమిచ్చాడన్నట్టు. భగవంతుని పరమాత్మ యొక్క దర్శనం లభించగానే నారదమునికి శరీరం అంతా పులకించింది, శరీరం అంతా రోమాంచితమైంది. ఒక అద్వితీయమైన ఆనందాన్ని చెవి చూశాడు, రుచి చూశాడు అన్నట్టు. భగవంతుని యొక్క జస్ట్ దర్శనానికి ఇంత ఆనందం కలుగుతుంది అని చెప్పేసి ఇతను ఆనందాన్ని చాలా బ్లిస్ఫుల్గా ఎంజాయ్ చేశాడు అన్నట్టు. ఆనందంలో మునిగి తేలాడు కొన్ని క్షణాల పాటు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా భగవంతుడు అదృశ్యమైపోయాడు. భగవంతుడు అదృశ్యం అవగానే ఆ భగవంతుని కోసం మళ్ళీ ఇంకా కఠోరంగా మళ్ళీ దీక్షలు కూర్చుంటున్నాడు. అతనికి మళ్ళీ దర్శనం రావట్లేదు. భగవంతుడు చేసే పని ఇట్లానే ఉంటుందంత. భగవంతుడు కొంచెం రుచి చూపిస్తాడు, డిసప్పేర్ అయిపోతున్నాడు. ఇంకా అతని కోసం ఇతని వేదన స్టార్ట్ అయింది. ఎక్కడ ఒక చిన్న ఆనందాన్ని రుచి చూపించాడు, ఒక బంధన ఆకర్షణ కల్పించాడు, ఆ తర్వాత వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా మొత్తం అందరికీ ఇంకా విరహ వేదన కల్పించేస్తున్నాడు అన్నట్టు. సో మళ్ళీ ఆ జీవితాన్ని అంతమైపోయిన తర్వాత నెక్స్ట్ బర్త్లో నారదమునిగా అవతరిస్తాడన్నట్టు. అదే బాలుడు. నారదముని ఈ జీవితంలో మొత్తం భగవంతునికి డైరెక్ట్ నేరుగా దర్శనం చేసుకునే అవకాశం ఉంది, కీర్తన చేసే అవకాశం ఉంది, అతని కీర్తన మొత్తం ముల్లోకాలు ప్రచారం చేసే అవకాశం వచ్చింది. అతను ఇంకో ఒక శాపం చేత అతనికి జీవితాంతం ఇతను యాక్చువల్గా నారదముని బ్రహ్మపుత్రుడు. బ్రహ్మ ఇతన్ని సృష్టించింది పర్పస్ వచ్చేసి నీవు మొత్తం ఇప్పుడు ప్రజాపతిగా వ్యవహరించి మొత్తం ప్రజోత్పత్తి చేయాలి, నువ్వు ప్రపంచాన్ని అంతా ప్రజలతో నింపివేయాలి అని చెప్పేసి ఇతనికి యాక్చువల్లీ అలాటెడ్ డ్యూటీ ప్రజోత్పత్తి చేసేయాలి అని చెప్పేసి చెప్తానంట. ఇతనికి వచ్చేసి లేదు, నాకు భగవంతుడి పైన ధ్యానం చేయాలి, భగవంతుని సాక్షాత్కారం, భగవంతుని కీర్తించాలి, ప్రచారం చేయాలని చెప్పేసి ఇతన్ని కోరిక. సో దాంతో ఇతను వచ్చే బ్రహ్మకు వచ్చేసి కోపం వచ్చేసి, నీ జీవితాంతము నీకు ఇంక వివాహమే ఉండుకుండుగాక అన్నట్టుగా అతన్ని శపించేస్తే వలన అతను వెళ్ళిపోతాడు. అతని నారదముని ఒక సన్యాసిగా మొత్తం భగవంతుని కీర్తన చేసుకుంటూ ముల్లోకాలు తిరుగుతున్నాడు అన్నట్టు. సో ఇక్కడ అదే నారదముని భగవంతుడు భగవంతుని యొక్క 16,108 ప్యాలెస్ అంతా గమనించి భగవంతుని యశోకీర్తన చేసుకుంటూ వెళ్తాడు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాడన్నట్టు. సో భగవంతుడు ఎప్పుడైతే ఇక్కడ భూమి మీద అవతరించినాడు అని చెప్పేసి ఎప్పటికైతే నారదమునికి తెలుస్తుందో అప్పుడు భగవంతుడు ఆ బృందావనంలో అవతరించినాడని చెప్పేసి తెలిసేసరికి ఇతను నారదముని వచ్చేసి బృందావనకు వచ్చి భగవంతుని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి మొట్టమొదటిగా భగవంతుడు అపీర్ అయినప్పుడు వస్తాడన్నట్టు. వచ్చి ఇది ఈ లీల వచ్చేసి భక్తి బృహద్ భాగవత మహారాజు చెప్పింది, అదే అది నేను బ్రీఫ్గా చెప్తాను. ఇప్పుడు మొట్టమొదట శూద్రాని పుత్రుడిగా ఉన్నాడు భగవంతుడు. శూద్రాని పుత్రునికి భగవంతుని యొక్క అతను పరమాత్మ సాక్షాత్కారం ఇచ్చి అతనికి ఆనందాన్ని కల్పించాడు. ఆ తర్వాత ఆనందాన్ని కొంచెం ఆనందాన్ని ఇచ్చేసి దాన్ని అక్కడికి బ్లాక్ చేసేసాడు. ఆ తర్వాత మళ్ళీ నారదమునిగా అవతారం తీసుకోవాల్సి వచ్చింది. నారదమునిగా అవతరించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇతనికి భగవంతుని యొక్క సాంగత్యాన్ని పొందాలి, భగవంతుని యొక్క లీలలను చూడాలి అని చెప్పేసి మళ్ళీ ఒక ఉత్సుకతతో ఈ బృందావనానికి వచ్చారన్నట్టు. బృందావనానికి వచ్చి మొత్తం అన్ని వనాలు తిరుగుతున్నాడు. అన్ని వనాలు తిరుగు 12 వనాలు తిరుగుతున్నాడు. ఏ వనంలో వెళ్ళినప్పటికీ కూడా కృష్ణుడు కనబడట్లేదు. సో అదేవిధంగా మొత్తం అన్ని వనాలు తిరుగుతూ బండీరవనానికి వస్తారన్నట్టు. బండీరవనానికి వచ్చినప్పుడు అక్కడ ఎంతో మంది బ్రజవాసులందరూ ఉన్నారు, తిరుగుతున్నారు. ఆ వనంలో చాలా మనోహరంగా ఉంది, కానీ కృష్ణుడి జాడ మాత్రం కనబడట్లేదు అన్నట్టు. సో అదేవిధంగా అతను కీర్తన చేసుకుంటూ ముందుకు వెళ్తూ వెళ్తూ ఉండగా ఒక చోట వచ్చేసి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకంపనలు రావడం జరిగింది. అది ఏ విధంగా అంటే కృష్ణుడు ఇక్కడ దగ్గరలోనే ఎక్కడ ఉన్నాడు అన్నట్టుగా అతనికి ఒక వైబ్రేషన్ రావడం మొదలుపెట్టింది. మొదలైన తర్వాత ఎక్కడ ఉన్నాడని చెప్పేసి ఆ ఏ విధంగా అయితే వైబ్రేషన్ వస్తుందో ఆ దిశ వైపుగా వెళ్ళడం జరిగింది అన్నట్టు. అక్కడ వెళ్ళడం జరిగితే లాస్ట్కి అతను ఎక్కడైతే పీక్ లెవెల్లో వైబ్రేషన్ వచ్చిందో అక్కడ రెండు పిట్టలు ఉన్నాయి, రెండు చిలుకలు ఉన్నాయి. ఆ చిలుకలు వచ్చేసి ఒక చిలుక పేరు సుఖ, ఇంకొక చిలుక పేరు సారి. ఈ మనకు భక్తి వినోద్ ఠాకూర్ కీర్తనలు కూడా వస్తుంది, బొలో సుఖ సారి అని చెప్పేసి వస్తున్నాడు. సో ఈ సుఖదేవ గోస్వామి మళ్ళీ ఇంకొకటి ఆడబిట్ట, చిలుక మగ చిలుక ఆడ చిలుక. ఈ రెండు చిలుకలు ఏం చేస్తున్నాయంటే విపరీతమైన వేదాంతాన్ని చర్చిస్తున్నాయి అన్నట్టు. విపరీతమైన వేదాంతాన్ని చర్చిస్తున్నాయి. ఆ వేదాంతాన్ని విని నారదమునికే సంభ్రమాశ్చర్యాలు అవుతాను, అస్టానిషింగ్ అయిపోతుంది, ఏంది రెండు చిలుకలు వేదాంతాన్ని మాట్లాడుకోవడం ఏమి అని చెప్పేసి. ఆ తర్వాత కృష్ణుడు అక్కడ లేడు, వాళ్ళు కేవలం కృష్ణుని యొక్క చర్చనే ఇంతగా నన్ను ఆకర్షించింది అని చెప్పేసి తెలుసుకునేసి మళ్ళీ కృష్ణుని పొందాలా చూడాలనంటే నాకు ఎవరో ఒకరి ఆశీర్వాదం కావాల్సిందే అని ఆ శివుడిని ప్రార్థిస్తాడు. అక్కడ దగ్గరనే ఆశీశ్వర మహాదేవ్ అని చెప్పేసి బాండీరవనానికి దగ్గరలోనే శివుడి యొక్క మందిరం ఉందన్నట్టు శివలింగం. సో అక్కడ వెళ్ళేసి శివుని ప్రార్థిస్తాడు. ప్రార్థించి ఇంకా అతను తీవ్రమైన తపస్సులో నిమగ్నం అవ్వాలి, తపస్సు చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు అన్నట్టు. ఆ విధంగా తపస్సులు నిర్ణయించుకున్న తర్వాత తపస్సులు కూర్చుని తీవ్రంగా తపస్సులో నిమగ్నమయ్యాడు. అప్పుడు అతను తీవ్రమైన తపస్సులు నిమగ్నమయ్యేసరికి అది కూడా ఇక్కడ బృందావనంలో చేస్తున్నాడు. బృందావనంలో చేయాల్సింది శుద్ధ భక్తి కానీ ఈ తపశ్చర్యలు కాదు, వేదాంత చర్చలు కాదు, ఈ వీటి వలన కృష్ణుని సాధించలేమని చెప్పేసి అది నిరూపణగా. కాకపోతే ఇతని ఇంటెన్షన్ వచ్చేసి భగవంతుని పొందాలి, భగవంతుని దర్శనం చేసుకోవాలని ఉంది. కాబట్టి బృందావనంలో ఎవరైతే దర్శనం చేసుకోవాలి, కృష్ణుని దర్శనం చేసుకోవాలని కోరిక ఉంటుందో వాళ్ళకి ఇమీడియట్ గా ఈ బృందదేవి, బృందావన యొక్క రాణి, ఆ బృందదేవి ఇమీడియట్ గా ఫస్ట్ రెస్పాండ్ అవుతుంది. ఆమె టోటల్ బృందావనానికంతా కమాండర్ లాగా, బృందావన కమాండర్. సో ఆమె వచ్చేసి ఇమీడియట్ గా ఫస్ట్ అప్రకట రూపంలో వచ్చేసి అక్కడికి రావడం జరుగుతుంది. ఇతని తపస్సుని గమనించి ఇతను కృష్ణుని దర్శనం చేసుకోవాలని చెప్పేసి కోరికతో ఉన్నాడని చెప్పేసి ఆమె తెలుసుకుంటుంది అన్నట్టు. సో ఇమీడియట్ గా ఆమె ఒక చిన్న అమ్మాయి రూపంలో మార్చుకుని ప్రకటమవుతుంది. తన స్వరూపం చిన్న అమ్మాయి స్వరూపంలో ప్రకటమే నారదముని దగ్గరికి వస్తుంది అన్నట్టు. ఎప్పుడైతే ఈమె నడుచుకుంటూ రావడం జరుగుతుందో ఖాళీ గజ్జల యొక్క సౌండ్కి అతని ఆ చిన్న చిన్న గజ్జల సౌండ్ ఈ నారదముని యొక్క కఠోరమైన తపస్సుకి అక్కడ సౌండ్ వచ్చేసి డిస్టర్బ్ చేస్తుంది. అంత తీవ్రమైన ధ్యానంలో ఉండే నారదమునికి కూడా సడన్ గా అతన్ని కలత నిమగ్నత భగ్నమయ్యి తపస్సు నుంచి బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూసేసరికి ఎదురుగా అమ్మాయి ఉందన్నట్టు. ఆ ఈమె వచ్చేసి, బాబా నీకు ఎవరు కావాలి, నువ్వు ఎవరి కోసం ఇక్కడ తపస్సు చేస్తున్నారు, బృందంలో ఎవరు తపస్సు చేయరే అని చెప్పేసి ప్రశ్నిస్తుంది. అంటే కదా నాకు ఈ చిన్న కోరిక ఉండి ఇట్లా వచ్చాను అని చెప్పేస్తాను అంటాను. అంటే నీకు ఏ కోరిక ఉన్నా నేను తీర్చగలను, ఇక్కడ బృందావనం అంతా నాకు బాగా తెలుసు, నీకు ఎవరు కావాలి ఎవరిని చూడాలి నేను చూపిస్తానని చెప్పేసాను. నారదమునికి వచ్చేసి, నేను సన్యాసిని, ఇంకొక అమ్మాయితో ఇంకొక స్త్రీతో నేను మాట్లాడకూడదు అని చెప్పేసి ఇతనికి ఒక ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. కాకపోతే ఆ ఇబ్బందిని కూడా ఈ వృందదేవి గమనించి, ఇక్కడ నీవు నేను తప్పితే ఇంకా వేరే ఎవరు లేరు, కాబట్టి నీ కోరిక నువ్వు స్వేచ్ఛగా చెప్పవచ్చు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు నారదముని ఆ ఇబ్బందిగానే అమ్మాయికి చెప్తున్నానని చెప్పేసి, నాకు కృష్ణుని రాధాకృష్ణుని దర్శనం చేసుకోవాలని ఉంది, కృష్ణుడు ఇక్కడ అవతరించాడని చెప్పేసి తెలిసింది, రాధాకృష్ణుల యొక్క లీలలను గమనించాలి, రాధాకృష్ణుని దర్శనం చేసుకోవాలని చెప్పేసి నేను ఆ కోరికతో ఇక్కడికి వచ్చాను, దానికోసం నేను తీవ్రంగా తపస్సు చేస్తున్నానని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. సరే నేను రాధాకృష్ణులు ఇక్కడే ఉన్నారు, నేను చూపించేస్తాను రండి వెళ్దామని చెప్పేసి అని అంటుంది. నారదమునికి ఆశ్చర్యం అవుతుంది, ఇది నేను ఇంత కఠోరంగా నేను తపస్సు చేస్తున్నాను, ఎంతమంది మునులు కఠోరంగా తపస్సు చేస్తున్నారో వాళ్ళకందరికీ భగవంతుడు అంత ఈజీగా దర్శనం ఇవ్వడే, నీవు చిన్నపిల్లవి నువ్వు ఎక్కడని చూపిస్తావు కృష్ణుని రాధాకృష్ణుల్ని అని చెప్పేసి ఇతను ప్రశ్నిస్తాడు. నాకు తెలియని వాళ్ళు లేరు, రాధాకృష్ణులు వచ్చేసి ఇక్కడే సరోవరం దగ్గర వాళ్ళు నృత్యం చేస్తున్నారు, మనం వెళ్ళి చూడొచ్చు అని చెప్పేసి అతన్ని తీసుకెళ్తాను, నువ్వు నాతో రాగలిగితే నేను నీకు చూపిస్తానని చెప్పేస్తున్నాను. సో ఇతను నేను సన్యాసిని, ఈమె వచ్చేసి ఒక స్త్రీ, నేను స్త్రీని అడుగుజాడలు నేను నడవడం వచ్చేసి సన్యాసి నడవడం అది శ్రేయస్కరం కాదు, మళ్ళీ ఈ అరణ్యంలో ఉన్నంత వరకు ఒక రకంగా ఓకే, కానీ అరణ్యం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ బృందావనము ఈ ప్రజలు ఉండే ఊరి మధ్యలోకి వెళ్తే అప్పుడు నన్ను తప్పుగా భావిస్తారని చెప్పేసి ఇతను సంశయిస్తున్నాడు. ఆ తర్వాత బృందదేవి చెప్తుంది, నీ సంశయం వచ్చేసి నువ్వు నాతో రావడానికే కదా, నీవు బ్రహ్మచారివి నీవు సన్యాసివి అని చెప్పేసి నువ్వు అనుకుంటే నీవు అదే విధంగా ఉండు, నా పాటికి నేను వెళ్తాను, నీకు రాధాకృష్ణ దర్శనం దొరకదు నీ ఇష్టం అని చెప్పేసి అంటుంది. లేదు లేదు నేను ఇంత దూరం వచ్చింది ఇంతసేపు తపస్సు చేసింది రాధాకృష్ణ దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి అయిష్టంగానే ఫాలో అవుతాడు అన్నమాట. సో ఇక్కడ మహారాజ్ చెప్పేది ఏమంటే, క్లాస్ మొట్టమొదటిలోనే నారదముని బ్రహ్మచర్యాన్ని వదిలేసి శుద్ధభక్తిని తెలుసుకోవడానికి రాధాకృష్ణ దర్శనం చేసుకోవడానికి ఈ బ్రహ్మచర్యాన్ని రాధాకృష్ణుల కోసం త్యజించి శ్రీవాస్ ఠాకూర్గా గృహస్థ జీవితాన్ని తీసుకోవడానికి అతను అంగీకరించుకున్నాడు అన్నట్టు. ఏ విధంగా గోపికలైతే వాళ్ళ యొక్క పాతివ్రత్యాన్ని వదిలేసి కృష్ణుని చేరేదానికి తమ పాతివ్రత్యాన్ని కూడా వదిలేసినట్టు, నారదముని వచ్చేసి తన బ్రహ్మచర్యాన్ని వదిలేసి గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించి శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యాన్ని పొందేదానికి గృహస్థ ఆశ్రమం స్వీకరించడానికి అతను సిద్ధమయ్యాడన్నట్టు. సో ఇక్కడ సారాంశం ఏమంటే, శుద్ధభక్తిని అర్థం చేసుకోవడానికి ఏమి త్యజించడానికి కూడా మనం సంసిద్ధంగా ఉండాలి. ఏమి త్యజించడానికైనా సంసిద్ధంగా ఉండగలమో అదే కృష్ణ చైతన్యం అన్నట్టు. మనం ఏమైతే ఇదే నా సర్వస్వం అని చెప్పేసి మనం గట్టిగా బంధన కలిగి ఉంటామో ఆ చివరి బంధనను కూడా త్యజించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అది శుద్ధభక్తి, అదే ఈ గోపికల యొక్క భావన అన్నట్టు. అదే భావంతో వాళ్ళు తమ పాతివ్రత్యాన్ని, తమ పిల్లలని, తమ భర్తల్ని, కుటుంబాలను కూడా వదిలేసి కృష్ణుని చేరుకునేదానికి వాళ్ళు వెళ్లారన్నట్టు. సో ఈ విధంగా నారదముని బృందదేవి వెనకలు వెళ్లాడు. వెళ్లిన తర్వాత తన నా పక్కన కూర్చో అని చెప్పేసి ఒక సరస్సు దగ్గర తీసుకువచ్చింది, కుసుమ సరోవర్ దగ్గర కూర్చొనేసి ఇక్కడ కూర్చొనుండు నీకు రాధాకృష్ణ కనబడతారని చెప్పేసి. ఇంతవరకు నిన్ను నువ్వు ముందు వెళ్తుంటే నేను వెనకలు వస్తున్నాను, ఇప్పుడు నీ పక్కన కూర్చోవడం అంటే ఇది సాంఘికంగా చాలా ఖండింపదగిన విషయం, ఇది ప్రజలు చూస్తే దీన్ని అపవాదు నాపైన నేను స్త్రీలోలుడు అని చెప్పేసి నన్ను దూషిస్తారు, నేను ఆ విధంగా నేను చేయలేని చెప్పేసి చాలా సంశయిస్తాడు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు అన్నట్టు. ఆ తర్వాత మళ్ళీ చివరిగా చెప్తుంది, నీవు నీ సన్యాసి నీ బ్రహ్మచర్యానికి నువ్వు కట్టుబడి ఉంటే నీకు రాధాకృష్ణ దొరకరు, చూడలేవు, దర్శనం జరగదు అని చెప్పేసి అంటుంది. సో ఇతను చాలా మనస్సుని చాలా అనునయించి చాలా ఫోర్స్ఫుల్ గా కూర్చుంటాడు అన్నట్టు. కూర్చుంటే నా బృందదేవి పక్కనే ఉంది, నారదముని పక్కన కూర్చున్నాడు అన్నట్టు. సో ఈమె యొక్క వస్త్రాలు, ఆమె నుంచి వచ్చే గాలి ఇతనికి తాకడం ఇంకా చాలా ఇబ్బందిని కలిగించినట్టు. దాంతో నారదముని వచ్చేసి గట్టి కళ్ళు మూసుకున్నాడు. గట్టిగా కళ్ళు మూసుకునేసి, నేను వచ్చిన పర్పస్ ధ్యేయం ఏమి, రాధాకృష్ణ దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి కళ్ళు గట్టిగా మూసుకుని రాధాకృష్ణను స్మరించాడంట. సో ఆ రాధాకృష్ణను స్మరించే ఆ భావనతోనే నారదముని పవిత్రమయ్యేసి పవిత్రమయ్యాడన్నట్టు. ఏమిటి ఈ యొక్క సన్యాసిని అని చెప్పేసి ఆ కట్టుబాటుకి దాని నుంచి పవిత్రమైపోయాడు. సో ఇమ్మీడియట్ గా రుందదేవి లేచి అతను ఇమ్మీడియట్ గా నారదముని సరస్సులోకి తోసేస్తుంది అన్నట్టు. అతను గవాలనంత లోపల పడిపోయేసరికి సడన్ గా పైకి లేచేశాడు. నీళ్ళలోంచి పైకి లేచేసరికి ఒక స్త్రీగా బయటకు వచ్చాడు. మహారాజ్ చెప్పారు నారదీ మాతాజీ. నారదీగా బయటకు, నారదుడు నీళ్ళ లోపలికి పడిపోయాడు, బయటకు వచ్చేసరికి నారదీగా బయటకు వచ్చేస్తాడు అన్నట్టు. సో ఇప్పుడు నీకు రాధాకృష్ణ కనబడతారని చెప్పేసి ఆ కుసుమ సరోవర్ నుంచి ఆ రాధాకొండ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. రాధాకొండ దగ్గర దూరంగా పొదల నుంచినే దాక్కుని దాచి రాధాకృష్ణ నృత్యం చేసేది రాసలీలని చూపిస్తుంది అన్నట్టు. ఈ రాసలీల కృష్ణుడు అప్పుడే జన్మించినప్పటికీ కూడా ఈ బృందావనంలో ఈ లీలలు ఇవి అవ్యయమైనటువంటి, అంటే నిత్యలీలలు ఇప్పటికీ జరుగుతూ ఉంటాయి. సో రాధాకొండ దగ్గర రాధాకృష్ణ లీలల్ని గమనిస్తానే నారదమునికి ఒక ఉత్సాహం కలుగుతుంది. నేను కూడా వెళ్ళి కృష్ణతో నృత్యం చేస్తాను, నేను ఎలాగ స్త్రీని కాబట్టి కృష్ణంతో వెళ్ళి నేను నృత్యం చేస్తానని చెప్పేసి అంటాను. ఇమీడియట్ గా బృందదేవి పట్టుకునేసి నీ కోరిక చూసే వరకే చూడడానికి ఆపేస్తున్నాం, నెక్స్ట్ ఇంకొక అడుగు ఎక్కువ వెళ్ళడానికి వీల్లేదు, నీకు దర్శనం లేదని చెప్పడానికి వీల్లేదు, నువ్వు దర్శనం చేసుకో, ఇమీడియట్ గా ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోవాల్సిందే, కీరే లీలల్లో పార్టిసిపేట్ చేయడానికి, రాస నృత్యంలో నువ్వు నిమగ్నం అవడానికి, నువ్వు పాల్గొనడానికి వీలు లేదు, నీకు పర్మిషన్ లేదు అని చెప్పేస్తాను. అంటే మరి నేనెప్పుడు నేను పాల్గొనగలను అని అంటే, అది నీ అది వచ్చేసి నీ యొక్క కోరిక మీదనే ఆధారపడి ఉంటుంది అని చెప్పి బృందదేవి మళ్ళీ రిటర్న్ తీసుకుని వెళ్తుంది ఫోర్స్ఫుల్ గా. అతన్ని నారదముని కుసుమ సరోవరంలో మళ్ళీ ముంచేస్తుంది. లేచేసరికి బృందదేవి ఉండదు, ఇతను మళ్ళీ నారదుడిగా సన్యాసిగా యథారూపం వచ్చేస్తుంది అన్నట్టు. సో ఆ యొక్క చిన్న ఈ రాధాకృష్ణుల లీలలు చూసేసరికి ఇతనికి నారదమునికి వచ్చేసి ఆ లీలల్లో పార్టిసిపేట్ చేయాలి, ఆ లీలల్లో నేను నృత్యం చేయాలి కృష్ణుడితో కలిసి అని చెప్పేసి ఆ కోరిక, ఆ బంధన భగవంతుడు లోపల అంతరంగానే కల్పించాడు. అంత లోపలే దాని నుంచి అతనికి తీసివేయడం జరిగింది. సో దాంతో అతనికి మళ్ళీ ఈ వేదన మొదలైంది. సో తర్వాత నారదముని చెప్తారు ఈ గోపికలకి వీళ్ళకి ఇటువంటి రాస నృత్యంలో ప్రవేశం కలిగింది కాబట్టి వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, వాళ్ళ అడుగుజాడలు నడిస్తే మనకి ఈ శుద్ధ భక్తిని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి నారద భక్తి సూత్రాలు అని చెప్పేసి ఈ గోపికల యొక్క భావనను గురించి వాళ్ళ భావనలో ఏ విధంగా వెళ్ళాలి అని నారద భక్తి సూత్రాలను రచిస్తాడన్నట్టు. అదే నారదముని శ్రీ చైతన్య మహాప్రభు, కృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించినప్పుడు నారదముని శ్రీవాస ఠాకూర్గా అవతరించి ఆ యొక్క శ్రీవాస ఆంగన్లో భగవంతుడి చేత భగవంతుడితో కలిసి కీర్తన చేస్తారన్నట్టు. సో అది ముందు జన్మలో ముందు అవతారంలో ఉండేటటువంటి కోరిక ఈ శ్రీవాస ఆంగన్లో భగవంతుడు శ్రీవాస ఠాకూర్కి ఆ కోరికని తీర్చివేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా టోటల్ గా చూస్తే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక ఆకర్షణ పెంపొందింపజేస్తున్నాడు, ఆ తర్వాత విరహాన్ని కలిగిస్తున్నాడు అన్నట్టు. సో భగవంతుడికి అర్థం కలదు, వీళ్ళందరికీ ఎందుకు నాపైన ఇంత బంధన పెంచుకుంటున్నారు, నాలో ఉండే మాధుర్యం ఏమి అని చెప్పేసి భగవంతుడికి అర్థం కలదు. యోగులందరూ చెప్తారు, భక్తులు చెప్తారు నీ పాదపద్మాలు చాలా మధురమైనవి, నీ పాదపద్మాలు చాలా తీయనైనవి అని చెప్పేసి అంత వాళ్ళు గ్లోరిఫై చేస్తున్నారు. అది అర్థం కాక భగవంతుడు ఒకసారి వటభద్ర సాయిగా వచ్చి తన బొటన వేలు అతనే రుచి చూశాడన్నట్టు. తీసేసిన తర్వాత మళ్ళీ నోట్ల నుంచి తీయలేకున్నాడు. అతనికి భగవంతుడికే అది దాన్ని టేస్ట్ దాన్ని మాధుర్యం ఏమి అని చెప్పేసి తెలుసుకోవడానికి అతనే వటపత్ర సాయిగా వచ్చి రుచి చూడాలి అని చెప్పేసి ఒక ట్రయల్ వేస్తాడు అన్నట్టు. ఆ తర్వాత ఆ శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించడంలో యొక్క అంతరంగ ఉద్దేశం కూడా అదే, రాధారాణి ఏ విధంగా నాకు ఇంతగా ఆకర్షితం అవుతుంది, ఆకర్షణ నాలో ఉండే స్వీట్నెస్ ఏమిది. మొత్తం చిన్నప్పటి నుంచి మనం యశోద దగ్గర నుంచి చూస్తే యశోద నందమహారాజు గోపికలు గోపబాలరు ఇంకా ఆవులు వృద్ధ గోపికలు బ్రజవాసులు మళ్ళీ యశో ఇక్కడ ద్వారకలు రాణులు మొత్తం అందరూ బంధన కలిగి ఉంటున్నారు. నాలో ఉండే మాధుర్యం ఏమి ఇది, మళ్ళీ వీళ్ళందరిలో ఒకళ్ళ టాప్ మోస్ట్ డివోటీ వచ్చేసి రాధారాణి ఎందుకు నాపైన ఇంత అప్రమేయంగా ఇతను నిరాటంకంగా ఈమెకి నాపైన ఆకర్షణ కలుగుతున్నది కారణం ఏమి అని చెప్పేసి ఆమె యొక్క భావనలో తెలుసుకోవడానికి కృష్ణుడు చైతన్య మహాప్రభుగా అవతరించి ఈ హరే కృష్ణ మంత్రాన్ని అందరికీ పంచిపెట్టడానికి అవతరిస్తారన్నట్టు. సో దీని నుంచి ఇంకా ఒక ఫైనల్ లెసన్ అంటే నేర్చుకోవడం ఒక రెండు మాటల్లో ముగించేస్తాము. సో ఇక్కడ మనం నారదముని చెప్పినట్టు గోపికల భావనలో ఉండడం వలన మనము భగవంతుణ్ణి శుద్ధ భక్తిని అర్థం చేసుకోనగలమనేది భగవంతుని నారదముని యొక్క సారాంశము. సో ఈ గోపికల భావన ఎటువంటిది అనంటే మనం కొత్త భక్తులుగా జాయిన్ అయినప్పుడు మందిరంలో నేను ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి మనకుంటుంది. ఏదైనా ప్రసాదం వస్తే నేను తినాలి, ఏదైనా ఒకటి అవకాశం వస్తే నేను పాల్గొనాలి అని చెప్పేసి ప్రతి ఒక్కటి మనం వెళ్ళి ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఒక ఆ టెండెన్సీ ఉంటుంది అన్నట్టు. కానీ గోపికల భావన వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే కృష్ణుని దగ్గరికి రాధారాణి ఏ విధంగా ఇద్దరిని ఒక చోట జత చేర్చి వాళ్ళిద్దరిని ఏ విధంగా సేవ చేయాలి, వాళ్ళిద్దరి సేవలో మిగతా అందరినీ ఏ విధంగా నియోగించాలి అని చెప్పేసి వీళ్ళ భావన ఉంటుందన్నట్టు. సో ఇది ఇటువంటి భావనకి మనం ఎప్పుడైతే అంటే మనం ప్రతి ఒక్కటి మనకు అవకాశం వస్తే ఇది మనమే సేవించాలి, దీంట్లో నేను పాల్గొనాలి, ఈ అవకాశం వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అని కాకోకుండా మనము మన తోటి భక్తుల్ని భగవంతుని యొక్క సేవలో వినియోగించి వాళ్ళకి భగవంతుని యొక్క సేవని భాగ్యాన్ని కల్పించే భావనను మనం పెంపొందించుకోవాలని చెప్పేసి మనం ఈ గోపికల నుంచి మనం అర్థం చేసుకోవాలన్నట్టు. అదే బంధనతోనే మనం ఈ విధంగా ఎప్పుడైతే భగవంతుని పట్ల మనం బంధన కలిగించుకుంటామో అప్పుడు ఆ బంధనతోనే భగవంతుడు ఎక్కడ అవతారం తీసుకున్నప్పటికీ కూడా భగవంతుడు ఈ యొక్క భక్తులందరూ నాకు అటాచ్ అయి ఉన్నారు, నాకు బంధన కలిగి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క అవతారంలో కూడా వీళ్ళందరూ నాతో పాటే ఉండాలి అనే ఉద్దేశంతో భగవంతుడు ఏ అవతారం తీసుకున్నప్పటికీ బలరాముడు ఉంటాడు, లక్ష్మీదేవి ఉంటుంది, అతని పరివారం అందరూ ఉంటారు, ఎక్కడ వెళ్ళినప్పటికీ తల్లిదండ్రులు ఉంటారు, నందమహారాజు యశోద దేవకీదేవి వసుదేవి వీళ్ళు ఏదో ఒక రూపంలో వాళ్ళు వచ్చేసి భగవంతుని సేవిస్తూ ఉంటారు. వాళ్ళకు బంధన కలిగి ఉంది కాబట్టి భగవంతుడు కూడా వాళ్ళ పట్ల బంధన కలిగి వాళ్ళు భగవంతుడు ఎక్కడైతే వెళ్తాడో అక్కడ తన అనుయాయులుగా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు, వాళ్ళతో సేవ తీసుకుంటున్నాడు. సో దీని నుంచి మనం ఇప్పుడు చేసుకోవాల్సిన మనం అర్థం చేసుకోవాల్సిన చివరి విషయం ఏమంటే భగవంతుని పట్ల మనం బంధన కలిగి ఉండడం వలన మనకి విరహ వేదన ఒకటే కాదు, భగవంతుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదము సంపూర్ణ సాంగత్యము జన్మ జన్మాంతరాలకి కూడా మనకి ఏ అవతారం వెళ్ళినప్పుడు కూడా మనకి కూడా అవకాశం వస్తుంది భగవంతుని యొక్క సాంగత్యం పొందడానికి. ఇది ఒక విరహ వేదనతోనే ఇది అంతమయ్యేది కాదు అనేది ఇక్కడ సారాంశం అన్నట్టు. హరే కృష్ణ. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శ్రీల ప్రభుపాదకి, గ్రంథరాజ శ్రీమద్భాగవతంకి, శ్రీల ప్రభుపాదకి గౌర ప్రేమానందే హరిహరి.